అన్నమాచార్య మిషన్ సమర్పణ. శ్రీ సాయి సచ్చరిత్రము శ్రవణ గ్రంథము.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ కీ జై.
ఓం శ్రీ సాయి. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావినం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సాయి సచ్చరిత్రం. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర ప్రబోధం. నిత్య పారాయణ గ్రంథం. మరాఠీ మూలము. శ్రీ అన్నాసాహెబ్ దాభోల్కర్ హేమాడ్ పంత్. సంక్షిప్త ఆంగ్లానువాదము శ్రీ నగేష్ వాసుదేవ్ గుణాజీ. శ్రీ గుణాజీ ఆంగ్లానువాదానికి తెలుగు సేత శ్రీ ప్రత్తి నారాయణరావు. శ్రీ సాయిబాబా సంస్థానము షిరిడి. పారాయణ చేయు విధానము. ఈ గ్రంథమును గురువారం నాడు పారాయణ చేయుటకు ప్రారంభించవలయును. తూర్పు వైపు ముఖము పెట్టుకొని కూర్చుండవలయును. ముందర నాలుగు కాళ్ళు గల పీటకు ఎత్తైన బల్లవేసి దానిపై బాబా ఫోటోను శ్రీ సాయి సచ్చరిత్రను పెట్టి పూజ చేయవలెను. పిమ్మట పారాయణ ప్రారంభించవలెను. విషయ సూచికలో చూపిన ప్రకారముగా ఆయా రోజులలో ఆయా అధ్యాయములు పారాయణ చేయవలెను. పారాయణము బుధవారము ముగియును. మరుసటి గురువారం 51వ అధ్యాయము పారాయణ చేసి ముగించవలెను. ముగించు గురువారము నాడు శ్రీ సాయి పూజ చేసి మిఠాయిని పంచిపెట్టవలెను. శత్యానుసారము బ్రాహ్మణులకు బంధువులకు భోజనము పెట్టి తాంబూలము దక్షిణతో సమర్పించవలెను. ఆనాడు రాత్రి వేదగోష్ఠి చేయించవలెను. చక్కెర కలిపిన వేడిపాలను వేదగోష్ఠి చేసిన బ్రాహ్మణులకు దక్షిణతో సమర్పించవలెను. ఆ సమయమున బాబాకు 2 రూపాయలు దక్షిణ నొసగవలయును. అవి షిరిడి శ్రీ సాయి సంస్థానమునకు తప్పక చేరునట్లు చేయవలయును. ఎందుకనగా దక్షిణ లేని పూజ ఫలించదు. దీనికి ఈ క్రింద చెప్పబడిన శ్లోకమే వేద ప్రమాణం. న నిష్కేణ వినా పూజ ఫలభోగాయ కల్పతే ఫలమూలం తు నిష్కమ స్యాత్ అనిష్కం నిష్ఫలం తు తత్. శ్రీ సాయినాథుని ఏకాదశ సూత్రములు. షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం. ఆర్తులైన నేమి నిరుపేదలైన నేమి ద్వారకామాయే ప్రవేశమునరించునంతనే సుఖ సంపదలు అందగలవు. ఈ భౌతిక దేహానంతరము సైతము నేను అప్రమత్తుడని, నా భక్తులకు రక్షణము నా సమాధి నుండియే వెలువడును. సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహింతును. సమాధి నుండి నా మానుష శరీరము మాటలాడును. నన్నాశ్రయించు వానిని నన్ను శరణుజుచ్చిన వానిని నిరంతరము రక్షించుటయే నా కర్తవ్యము. నా యందు ఎవరి దృష్టి గలదు వారి అందే నా యొక్క కటాక్షము కలదు. మీ భారములను నాపై పడవేయుడు, నేను మోసెదను. నా సహాయమును కాని సలహాను గాని కోరిన తక్షణమే వసంగెదను. నా భక్తుల గృహముల యందు లేమీ అను శబ్దము పొడసూపదు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం. మొదటి రోజు పారాయణం. గురువారం. ఉపోద్ఘాతం. మహారాష్ట్ర దేశములోని వారందరికీ శ్రీ గురుచరిత్ర సుప్రసిద్ధము. ఆ దేశమంతటను దత్తాత్రేయ భక్తులు దీనిని చదివెదరు. కొందరు దీనిని నిత్యపారాయణము చేసెదరు. దీనిని రచించిన వారు సరస్వతీ గంగాధరుడు. ఇందులో శ్రీపాద శ్రీవల్లభ స్వామి, శ్రీ నరసింహ సరస్వతీ స్వామి లీలలు విచిత్ర చర్యలు వర్ణింపబడి ఉన్నవి. వీరిద్దరూ దత్తాత్రేయుని ముఖ్యావతారములు. ప్రముఖ మరాఠీ గ్రంథకర్తయగు శ్రీ ఎల్ఆర్ పాంగార్కర్ అభిప్రాయము ప్రకారం ఈ రెండు అవతారములు 14-15 శతాబ్దములలో వెలసెను. దత్తాత్రేయుని తదుపరి అవతారములు కూడా కలవు. ఇందులో ముఖ్యమైనవి నైజాము ఇలాఖాలో శ్రీ మాణిక్యప్రభు, షోలాపూర్ జిల్లాలో శ్రీ అక్కల్కోట్కర్ మహారాజ్ గారు, తుటతుదకు అహ్మద్నగర్ జిల్లాలోని షిరిడీలో శ్రీ సాయిబాబా. బాబా 1918 సంవత్సరములో మహాసమాధి చెందిరి. శ్రీ అక్కల్కోట్కర్ మహారాజ్ అవతార పరంపరయే శ్రీ సాయిబాబాయని కొందరి భక్తుల నమ్మకం. 5వ అధ్యాయములో వేప చెట్టు క్రింద పాదుకలు ప్రతిష్ఠించిన కథ, 26వ అధ్యాయములో చెప్పబడిన హరిశ్చంద్ర పితలే అనుభవము ఈ నమ్మకమును దృఢపరుచుచున్నవి. పైన వివరించిన రెండు అవతారముల విచిత్ర లీలలను శ్రీ గురుచరిత్రమును గ్రంథమందు 53 అధ్యాయములలో సరస్వతీ గంగాధరుడు ఎట్లు వర్ణించెను అటులని శ్రీ గోవింద రఘునాథ్ ఉరఫ్ అన్నాసాహెబ్ దాభోల్కర్ అంటే హేమాడ్ పంత్ అనువారు శ్రీ సాయి లీలలను 53 అధ్యాయములలో శ్రీ సాయి సచ్చరిత్రమును గ్రంథమున వర్ణించి ఉన్నారు. కనుక ఈ శ్రీ సాయి సచ్చరిత్రము ఈనాటి గురుచరిత్ర అని చెప్పవచ్చు. పై చరిత్రల గూర్చి ఈ దిగువ వివరించిన అంశములు గమనార్హములు. శ్రీ గురుచరిత్రను రాసిన వారు కన్నడము వారు కాబట్టి వారికి మరాఠీ భాష బాగుగా తెలియకుండెను. అయినప్పటికీ వారి ఇష్టదైవం యొక్క ఆశీర్వాదం వల్ల మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథమును వారు వ్రాయగలిగిరి. శ్రీ సాయి సచ్చరిత్రము యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీ వారు. వారు మహారాష్ట్ర దేశములోని అనేక యోగుల చరిత్రలను చదివియున్నారు. ప్రసిద్ధి చెందిన ఏకనాథ భాగవతము వారి నిత్య పారాయణ గ్రంథము. శ్రీ సాయి సచ్చరిత్రమును జాగ్రత్తగా చదివినచో ఏకనాథ భాగవతములోని పెక్కు విషయములు శ్రీ సాయి సచ్చరిత్రములో పొందుపరచబడి ఉండుట చూడగలరు. శ్రీ గురుచరిత్ర ముఖ్యముగా కర్మకాండపై ఆధారపడి ఉండుటచే దాన్ని బోధపరుచుకునుట బహు కష్టము, దానిని ఆచరణలో పెట్టుట మరింత కష్టము. దత్తాత్రేయుని ముఖ్య శిష్యులు కూడా దానిని ఆచరణలో పెట్టలేకున్నారు. శ్రీ సాయి సచ్చరిత్ర విషయము అట్టిది కాదు. అందులోని విషయములు తేట తెల్లములు, మిక్కిలి సామాన్యమైనవి. ఇందులో చెప్పిన వాణిని అందరూ సులభముగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు. శ్రీ గురుచరిత్రలు వర్ణించిన విషయములు అవి జరిగిపోయిన 100 ఏండ్లకు రాయబడెను. కాని శ్రీ సాయి సచ్చరిత్రములోని కొన్ని లీలలు రచయిత స్వయముగా చూచెను. శ్రీ సాయిబాబా యొక్క అనుమతి పొంది వారి ఆశీర్వాదముతో ఈ గ్రంథమును ప్రారంభించెను. వారి ఆజ్ఞానుసారము అక్కడక్కడ ముఖ్యమైన విషయములు లీలలు టూకీగా వ్రాసియుంచుకొనెను. 1918 సాయిబాబా సమాధి చెందిన తరువాత శ్రీ సాయిలీల మాసపత్రికలు శ్రీ సాయి చరిత్రమును కొంచెము కొంచెముగా ప్రకటించెను. శ్రీ సాయి సచ్చరిత్రము ఈ విధముగా 1923 నుండి 1929 వరకు శ్రీ సాయిలీలలో ధారావాహికముగా ప్రచురింపబడి 1930 పూర్తి గ్రంథరూపముగా ముద్రింపబడినది. కనుక శ్రీ సాయి సచ్చరిత్రమును ప్రస్తుత గ్రంథము ఆధికారికమైనది. షిరిడీలో శ్రీ సాయిబాబా సశరీరులుగా ఉండగా దర్శించుకొను భాగ్యము లభించని సాయి భక్తులకు ఈ గ్రంథము నిజముగా ఒక వరము. శ్రీ సాయి సచ్చరిత్రమును అన్నా సాహెబ్ దాభోల్కర్ కూర్చెను. కానీ ప్రతి అధ్యాయము చివరను శ్రీ సాయి ప్రేరేపణచే హేమాడ్ పంతుచే వ్రాయబడినట్లున్నది. కావున ఈ హేమాడ్ పంతు ఎవరని పాఠకులు అడగవచ్చును. అన్నా సాహెబ్ దాభోల్కర్ మొట్టమొదటిసారి శ్రీ సాయిబాబాను సందర్శించినప్పుడు వారి బిరుదును దాభోల్కర్కు కరుణించిరి. ఎప్పుడు ఏ సందర్భములో ఈ బిరుదు అతనికి నొసంగిరో అను విషయము 2వ అధ్యాయములో రచయితయే చెప్పియున్నారు. అన్నా సాహెబ్ జీవిత చరిత్ర ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినది. గ్రంథరచయితయగు దాభోల్కర్ 1859వ సంవత్సరములో ఠాణా జిల్లాలోని కేల్వే మాహిమునందు ఒక పేద ఆద్య గౌడ బ్రాహ్మణ కుటుంబములో జన్మించిరి. వారి తాతతండ్రులు దైవభక్తి కలవారు. దాభోల్కర్ తమ ప్రాథమిక విద్యను స్వగ్రామమందే పూర్తి చేసి పూనాలో 5వ స్టాండర్డ్ వరకు ఆంగ్ల విద్యను అభ్యసించిరి. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంత బాగుగా ఉండకుండుటచే వారు పై క్లాసులు చదువుటం మానుకొనిరి. అప్పట్లోనున్న సర్కారు నౌకరీ పరీక్షలో ఉత్తీర్ణులై తన ఊరిలోనే బడిపంతులు ఉద్యోగములో ప్రవేశించిరి. ఆ సమయమందు కులాబా జిల్లాలో మామల్తదారుగానున్న సాబాజీ చింతామణి చిట్నీస్ అనువారు వీరి సచ్ఛీలతను బుద్ధి కుశలతను సేవానిరతిని చూచి మెచ్చుకొని తలాఠీ అను గ్రామోద్యోగిగా నియమించిరి. తరువాత ఇంగ్లీషు గుమాస్తాగా చేసిరి. పిమ్మట మామల్తదారు కచేరీలో హెడ్ గుమాస్తాగా నియమించిరి. కొంతకాలము జరిగిన పిమ్మట అటవీ శాఖలో ఉద్యోగిగా నుంచిరి. కొన్నాళ్లకు కరువు సంబంధపు పనులందు ప్రత్యేక ఉద్యోగిగా గుజరాత్లోని బ్రోచ్లో నియమితులైరి. ఆయా ఉద్యోగములలో తన బాధ్యతలను అత్యంత సమర్థవంతముగా నెరవేర్చుట వలన 1901వ సంవత్సరములో ఠాణా జిల్లాలోని షాహాపూర్లో మామల్తదారుగా నియమింపబడిరి. 1903వ సంవత్సరములో 1st క్లాసు రెసిడెంట్ మేజిస్ట్రేటుగా బాంద్రాలో నియమింపబడిరి. వారచ్చట 1907 వరకు ఉద్యోగము చేసిరి. తరువాత ఆయన ముర్బాడు ఆనంద్ బోర్సదులలో పనిచేసి 1910వ సంవత్సరంలో తిరిగి బాంద్రాలో రెసిడెంట్ మెజిస్ట్రేటుగా నియమితులైరి. ఈ సంవత్సరమందే వారికి షిరిడీకి పోయి శ్రీ సాయి సందర్శనము చేయు భాగ్యము కలిగెను. 1916వ సంవత్సరములో వారు ఉద్యోగ విరమణ చేసిన పిమ్మట కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసిరి. అదియును విరమించిన తరువాత సాయిబాబా మహాసమాధి చెందు వరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా నిమగ్నులైరి. బాబా మహాసమాధి పిమ్మట షిరిడీ శ్రీ సాయిబాబా సంస్థానమును 1929వ సంవత్సరములు తాను మరణించు వరకు ఎంతో చాకచక్యముగా నడిపిరి. వారికి భార్య, ఒక కుమారుడు, 5 కుమార్తెలు ఉండిరి. బిడ్డలకు తగిన సంబంధములు దొరికినవి. అందరూ క్షేమముగా ఉన్నారు. సాయిబాబా ఎవరు? సాయిబాబా ఎవరు అను ప్రశ్నకు 3 విధములుగా సమాధానము చెప్పవచ్చు. 1, దీర్ఘాలోచన చేయకయే విషయముల గూర్చి గాని మనుష్యులను గూర్చి గాని అభిప్రాయము చెప్పు అభ్యాసము కలవారు సాయిబాబాను ఒక పిచ్చి ఫకీరనియు, వారు షిరిడీలో శిథిలమై పాడుపడిన మసీదులో అనేక సంవత్సరములు నివసించిరనియు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుచూ తమను దర్శింపవచ్చిన వారి నుంచి దక్షిణ రూపముగా ధనము వసూలు చేయుచుండురనియు చెప్పుదురు. ఈ అభిప్రాయము తప్పు. ఆర్యే తర్కగారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనానంతరము బాబా వద్ద సెలవు పుచ్చుకొని బొంబాయి తిరిగి పోవునప్పుడు కంట తడిపెట్టుకున్నాను. అతనితో బాబా ఇట్లనెను, పిచ్చివాణి వలె ప్రవర్తించుతున్నావేమి, నేను బొంబాయిలో మాత్రమూ నీతో లేనా? దానికి తర్కడ్ గారి మిత్రుడు ఇట్లు జవాబిచ్చను, నాకు ఆ విషయము తెలియదు. ఎందుకనగా, మీరు బొంబాయిలో నాతోనున్నట్లు నాకు అనుభవము లేదు కదా. అందులకు బాబా ఇత్తనీయను. ఎవరైతే బాబా షిరిడిలో మాత్రమే ఉన్నాడని అనుకుందురో వారు బాబాను నిజముగా గ్రహింపలేదని తెలుసుకో.
2. కొందరు సాయిబాబాను మహాసిద్ధ పురుషుడని, మహమ్మదీయులు బాబాను తమ పీరులలో ఒకనిగా భావించిరి, హిందువులు బాబాను తమ మహాత్ములలో ఒకనిగా గ్రహించిరి. ప్రతి సంవత్సరము షిరిడీలో జరుగు ఉత్సవముల నిర్వాహకులు తమ ప్రకటనలలో బాబాను సంత చూడామణిగా పేర్కొనెదరు.
ఈ అభిప్రాయము కూడా సరి అయినది కాదు.
3. శ్రీ సాయిబాబాను సన్నిహితముగాను వాస్తవముగాను సేవించిన వారు మాత్రము బాబాను భగవద్ అవతారముగా ఇప్పటికీ భావించుచున్నారు. దీనికి దిగువ కొన్ని దృష్టాంతములనిచ్చెదను. బివి నరసింహస్వామి గారు రచించిన బాబా సూత్రములు పలుకులు అను గ్రంథమునకు పీఠికలో ఇండోరు హైకోర్టు జడ్జి గారు ఎంబి రేగే గారు ఇట్లు వ్రాసియున్నారు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారొక రూపుదాల్చిన భగవత్ స్వరూపముగా తమ భక్తులకు భాషిల్లుతూ తమ లీలా ప్రబోధాల ద్వారా సాధకుల మార్గమును ప్రకాశింపచేయుచుండెడి వారు. వారి నశ్వరమైన దేహము మాయమైపోయినది కాని దానిలో అప్పుడుండిన బాబా మాత్రము ఇప్పటికీ అనంత శక్తి వలె నిలిచి వారు సమాధి చెందక ముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికీ వారిని ఆశ్రయించు అసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దముగా సహాయపడుతున్నారు. శ్రీ బివి నరసింహస్వామి గారు రచించిన భక్తుల అనుభవములు అను పుస్తకములోని మొదటి పేజీలో ఉత్తర భారతదేశములో ఉన్న ఒక హైకోర్టు జడ్జి గారు ఇట్లు వ్రాసియున్నారు.
నేను సాయిబాబాను సృష్టి స్థితి లయకారకుడుగా భావించెదను.
1918 సంవత్సరములో వారు సమాధి చెందక ముందు నేనట్లు భావించిదని, ఇప్పటికీ నేనట్లే భావించుచున్నాను. నాకు మాత్రము వారు సమాధి చెందినట్లు లేదు. నా దృష్టిలో వారు అన్ని పరిమితులకు అతీతులు. వారు మా మధ్య ఉన్నప్పుడు వారి మానవ శరీరము మా కనుల ముందు సంచరించుచుండెను. ఒక్కొక్కప్పుడు అది మా దృష్టిని విశేషముగా ఆకర్షించేది. కానీ ఎక్కువ భాగము మా ఎరుకలో నిలిచినది మాత్రము వారి అనంతతత్వమే. శాశ్వతము అశాశ్వతముల అద్భుత సమ్మేళన రూపమైన ఒక మానసిక ప్రతిబింబము వలె వారు మాకు భాషించేవారు. అశాశ్వతమైన తమ మానవ దేహమును ఒక్కొక్కప్పుడు మా ముందర తడుకుమని మెరిపించేవారు. ఇప్పుడు అశాశ్వతమైన ఆ దేహము మాయమై సాయిబాబా అను శాశ్వతమైన అనంత శక్తి మాత్రము నిలిచియున్నది. బివి నరసింహస్వామి గారిచే రచింపబడిన భక్తుల అనుభవములు అను గ్రంథములో 1920 పుటలలో ఆచార్య జీజి నార్కే ఎంఏ ఎంఎస్సి పూనా ఇంజనీరింగ్ కాలేజీ వారు ఇట్లు చెప్పి ఉన్నారు. ఇంటి వద్ద నిత్యము నేను పూజించు గృహదేవతల మధ్య సాయిబాబాను ఒకరినిగా నుంచితిని. సాయిబాబా భగవంతుడు, ఆయన సామాన్య సత్పురుషుడు కాడు. మా మామగారు శ్రీమాన్ బూటి, నా భార్య, నా తల్లి గొప్ప సాయి భక్తులు. వారు సాయిబాబాను భగవంతుని వలె పూజించువారు. నేను కొత్తగా షిరిడీకి పోయినప్పుడు ఒకనాడు ఆరతి సమయములో సాయిబాబా మిక్కిలి కోపోద్దీపితుడై ఉండెను. అకారణముగా వారు కోపించుచూ శపించుచూ భయపెట్టుచుండే. ఆయన పిచ్చివాడా ఏమను సంశయము నా మనస్సులో మెదిలెను. మామూలుగానే ఆరతి పూర్తి ఆయను. ఆనాటి సాయంకాలము నేను బాబా పాదములను ఒత్తుచుంటిని. అప్పుడు బాబా ప్రేమగా నా తల నిమురుచు,
నేను పిచ్చివాడను కాను అనెను.
ఎంత ఆశ్చర్యం! నా హృదయగత భావమును గ్రహించుచున్నారు. వారికి తెలియకుండా మనము ఏ రహస్యములను దాచదాలము. వారు అంతర్యామి, నా ఆత్మ యొక్క అంతరాత్మయని నేను అనుకొంటిని. అటు పిమ్మట వారి అంతర్యామిత్వమును గూర్చి నాకు అనేక నిదర్శనములు కలిగాను. వారు నాతో మాట్లాడునప్పుడు నా హృదయములో కూర్చుండి మాట్లాడువాని వలె మాట్లాడువారు. నా హృదయములో గల ఆలోచనలను కోరికలను గ్రహించుచుండెడివారు. వారు నాలో ఉన్న భగవంతుడు. వారే భగవంతుడని నిశ్చయించుటలో నాకెట్టి సంకోచము లేకుండెను.
ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించుచుంటిని.
ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞులనియు వారి ఇచ్ఛానుసారము సర్వమును నడిపించదలను ఒకే నమ్మకము కలుగుచుండెను.
రావు బహద్దూర్ ఎండబ్ల్యూ ప్రధాన్ రాసిన షిరిడీ సాయిబాబాను గ్రంథమునకు ఉపోద్ఘాతములు గౌరవనీయులు అమరావతిలో ప్రసిద్ధికెక్కిన వకీలును అగు దాదాసాహెబ్ ఖాపర్డే ఇట్లు చెప్పియున్నారు.
శ్రీ సాయిబాబా ప్రతివారి అంతరంగమందు మొదలు ఆలోచనలన్నీయు తెలిసినవాని వలె ఉండి వారి కోరికలు తీర్చుచూ సుఖసంతోషములు కలుగచేయుచుండెడివారు. ఆయన భూమిపై నడయాడు దైవమనే భావము కలుగుచుండెను. దాసగణ మహారాజు తమ స్తవనమంజరి అను స్తోత్రమునందు సాయిబాబాను జగత్తు యొక్క సృష్టికర్తగాను నిర్మలమైన అంతరాత్మగాను నిత్య శాంతమూర్తిగాను వర్ణించి ఉన్నారు. హేమాడ్ పంతు శ్రీ సాయి సచ్చరిత్రము యొక్క మొదటి అధ్యాయములో సాయిబాబాను గోధుమలు విసురుచుండిన ఒక వింతయోగిగా వర్ణించను. కానీ రాను రాను బాబాతో సంబంధము పెరిగిన కొలది బాబాను భగవంతుడనియు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడనియు చెప్పి ఉన్నారు. షిరిడీ భక్తులందరూ ముఖ్యముగా మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామా అనువారు బాబాకు మిక్కిలి భక్తులు. వచ్చిన భక్తులందరితో కలసి మెలసి తిరుగువారు. ఆయన ఎల్లప్పుడూ బాబాను దేవాని సంబోధించువారు. ఈ భక్తులందరి అభిప్రాయములను అవధరించి వారు చెప్పిన దానిలోని యథార్థమును గ్రహించి శ్రీ సాయి అవతార పురుషుడని భావించడముగాక. ఉపనిషత్ ద్రష్టలైన మన పూర్వ ఋషులు భగవంతుడు సర్వాంతర్యామ్యను సత్యమును దర్శించిరి. బృహదారణ్యక ఛాందోగ్య కథ శ్వేతాశ్వతర ఉపనిషత్తులు జీవకోటితో సహా సర్వవస్తు సముదాయమైన ప్రకృతి ఎంతయు భగవంతుని రచనయనియు అది ఎంతయు అంతర్యామిచి అనగా సర్వమును సృష్టించి పాలించని భగవంతునిచే వ్యాపింపబడి ఉన్నదనియు ఒక్కాణించుచున్నది. ఈ సిద్ధాంతమును నిరూపణ చేయుటకు తగిన ఉదాహరణము శ్రీ సాయి. ఈ శ్రీ సాయి సచ్చరిత్రమును సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంథములను చదివిన వారు తప్పక ఈ సత్యమును గ్రహించి యథార్థమైన శ్రీ సాయిని దర్శించగలరు. శ్రీ సాయినాథాయ నమః. ఉపోద్ఘాతము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము మొదటి అధ్యాయము. గురుదేవతా స్తుతి. బాబా గోధుమలు పిండి విసిరిన కథ, దాని తత్వము. పూర్వ సంప్రదాయానుసారము హేమాడ్ పంత్ శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురుదేవతాస్తుతితో ప్రారంభించుచున్నారు. ప్రప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకునుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనను ఈ గ్రంథరచనకు పురికొల్పినందులకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారని చెప్పుచున్నారు. తదుపరి సృష్టి స్థితి లయకారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్త్యాత్మక స్వరూపులని సమర్థ సద్గురువులనియు వారు మనలను సంసారమును నదిని దాటించగలరనియు చెప్పుచున్నారు. తరువాత తమ గృహదేవతయగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశములో వెలసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించినదనియు చెప్పుచు వారి వంశ మూల పురుషుని స్తోత్రము చేసిరి. అటు పిమ్మట వారి గోత్ర ఋషియగు భరద్వాజమునిని స్మరించను. అంతేగాక యాజ్ఞవల్క్యుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనక సనందనాదులు, సనత్కుమారుడు, శుకుడు, శౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వామదేవుడు, జైమిని, వైశంపాయనుడు, నవయోగీంద్రులు మొదలైన పలువురు మునులను, నివృత్తి జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారాం, కాన్హా, నరహరి తదితర అర్వాచీన యోగీశ్వరులను కూడా ప్రార్థించను. తరువాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్నతల్లికి, చిన్నతనము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించెను. అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్రచిత్తముతో పారాయణ చేయుడని ప్రార్థించెను. చివరగా తన గురువు దత్తావతారమును అగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచు, ఈ ప్రపంచము మిథ్యయనియు, బ్రహ్మమే సత్యమని అనుభవములు తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు, ఈ ప్రపంచములో ఏ ఏ జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారందరికీ నమస్కరించను. పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలుగా గల వారలు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట హేమాట్ పంతు ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించను. 1910 తదుపరి ఒకనాటి ఉదయమున నేను షిరిడీ మసీదులోనున్న శ్రీ సాయిబాబా దర్శనము కొరకు వెళ్ళి తిని అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడి బాబా ముఖ ప్రక్షాళనము కావించుకుని గోధుమలు విసరటుకు సంసిద్ధుడగుచుండెను. వారు నేలపై గోనెపరచి దానిపై తిరుగలి ఉంచిరి. చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫని అంటే చొక్క చేతులు పైకి మడచి పిడికెడు చొప్పున గోధుమలు వేయుచూ విసరసాగిరి. అది చూచి నాలో నేను, ఈ గోధుమ పిండిని బాబా ఏం చేయను, ఆయన ఎందులకు గోధుమలు విసరుచుండెను, వారు భిక్షాటనము చే జీవించువారే, వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తము, వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేది అని చింతించితిని అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యమగ్నులై, కాని మాలో ఎవరికి కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామములో వ్యాపించను. ఆ బాల గోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమిగూడిరి. నలుగురు స్త్రీలు ఎటులను సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసరుట ప్రారంభించిరి. వారు తిరుగలి పిడిని చేత పట్టుకుని బాబా లీలలను పాడుచూ విసరుట సాగించిరి. ఈ చర్యలను చూచి బాబాకు కోపము వచ్చెను, కాని వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చిరునవ్వు నవ్విరి. విసరునప్పుడు స్త్రీలు తమలో తాము ఇట్లనుకొనిరి, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారు, ఆయన పోషించవలసిన వారు ఎవరునూ లేరు, వారు భిక్షాటనము చే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకొనుటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు. అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమ పిండితో ఏమి పని, బాబా మిగుల దయార్ద్ర హృదయుడగుటచే మనకు ఈ పిండిని పంచిపెట్టును కావు. ఈ విధముగా మనమున వేర్వేరు విధముల చింతించుచూ పాడుచూ విసరుట ముగించి పిండిని 4 భాగములు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకొనుచుండి అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచూ ఇట్లనెను, ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి, ఎవరబ్బసొమ్మనుకొని లూటీ చేయుచుంటిరి, మీ వద్ద నుండి గోధుమలు వాడుకొంటినా ఏమి, ఏ కారణము చేత పిండిని కొంపోవుటకు యత్నించుచున్నారు, సరే ఇట్లు చేయుడు, పిండిని తీసుకుని పోయి గ్రామపు సరిహద్దులపైని చల్లుడు. అది విని ఆ వనితలు ఆశ్చర్యమగ్నలైన సిగ్గుపడిరి. గుసగుసలాడుకొనుచు ఊరి సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లిరి. నేను ఇదంతయూ చూచి షిరిడీ ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించితిని. ఊరిలో కలరాజాద్యము కలదని, దాన్ని శాంతింపచేయుటకు అది బాబా సాధనమనియు చెప్పి, అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావని, వారు కలరాజాడ్యమును విసిరి ఊరికవతల పారద్రోలిరనియు చెప్పి, అప్పటి నుండి కలరా తగ్గను. గ్రామములోని ప్రజలందరూ ఆనందించి ఇదంతయూ వినిన నాకు మిక్కిరి సంతసము కలిగి, దీని గూఢార్థము తెలుసుకున కుతూహలము కలిగేను. గోధుమ పిండికి కలరాజాడ్యమునకు సంబంధమేమి? ఈ రెండింటికి గల కార్యకారణ సంబంధమేమి? ఒకటి ఇంకొక దానిని ఎట్లు శాంతింపజేసింది? ఇదంతయు అగోచరముగా తోచను. అందుచే నేను తప్పక ఈ విషయమును గూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకునవలగినని నిశ్చయించుకొంటిని. ఈ లీలను చూచి ఇట్లు భావించుకొని హృదయానందపూరితుడైతి ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రను వ్రాయుటకు ప్రేరేపింపబడితి అట్లే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగను జయప్రదముగను పూర్తి అయినది. తిరుగలి విసరుట దాని వేదాంత తత్వము. తిరుగలి విసరుటను కూర్చి షిరిడీ ప్రజలు అనుకొను రీతియే కాక దానిలో వేదాంత భావము కూడా కలదు. సాయిబాబా షిరిడీ గందు సుమారు 60 ఏండ్లు నివసించను. ఈ కాలమంతయు వారు తిరుగలి విసరుచునే ఉండేది. నిత్యము వారు విసరునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు మనోవిచారములు మొదలగునవి. తిరుగలి యొక్క క్రింది రాయి కర్మ, మీది రాయి భక్తి, చేతితో పట్టుకొనిన పిడి జ్ఞానం. జ్ఞానోదయమునకు గాని ఆత్మ సాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను కోరికలను తుడిచివేయవలయును. అటు విమ్మట త్రిగుణరాహిత్యము పొందవలను, అహంకారమును చంపుకొనవలయును. ఇది వినగనే కబీరు కథ జ్ఞప్తికి వచ్చును. ఒకనాడు స్త్రీ ఒకతే తిరుగల్లో ధాన్యముని వేసి విసరుచుండెను. దానిని చూచి కబీరు ఏడ్వసాగెను. నిపతి నిరంజనుడను ఒక సాధుపుంగవుడు అది చూచి కారణమడుగగా కబీరు ఇట్లు జవాబిచ్చను, నేను కూడా ఆ ధాన్యము వలె ప్రపంచము అను తిరుగలిలో విసరబడదను కదా. దానికి నిపతి నిరంజనుడు ఇట్లు బదులు చెప్పాడు, భయము లేదు, తిరుగలి పిడిని గట్టిగా పట్టుకును, అనగా జ్ఞానమును విడువకును. నేనెట్లు గట్టిగా పట్టియున్నాను నీవును అట్లే చేయుము. మనస్సును కేంద్రీకరించుము, దూరముగా పోనీయకుము. అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖము కానిము, నీవు తప్పక రక్షింపబడదవు. మొదటి అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.